అనువర్జయేత్. దేనినైనా ఎక్కువ మనస్సులో ఊహిస్తే అది కలలోకి వస్తే కూడా ఫలించదు. ఉదాహరణకు ఒక ఆయన ఉన్నాడు, పదే పదే ఓ తెల్లని కారును చూసి, భలే ఉందండి కారు, దీనికి నాలుగు నాలుగులు కూడా ఉన్నాయి నెంబరు, ఈ కారు ఈ కారు ఈ కారు నాకు హరిప్రసాద్ గారు ఇచ్చేస్తే బాగుండు అని కోరిక వచ్చింది వీడికి. పగలంతా ఈ కారే తలుచుకున్నాడు. అందుకని రాత్రి నిజంగానే కలొచ్చి ఆ కలలో హరిప్రసాద్ గారు వచ్చి, నాయన ఈ నాలుగు నాలుగుల కారు నీ చేతిలో పెడుతున్నాను, నాలుగు కాలాల పాటు చల్లగా ఉండన్నారనుకుందాం, ఈ కళ ఫలించదు, ఎందుకంటే నువ్వు ఎంతసేపు దాని మీద దృష్టి ఉంచావు కనుక. దృష్టి ఉంచి దేనిని ఆలోచిస్తే ఆ కళ ఫలించదు, హఠాత్తుగా రావాలి కళ అన్నమాట, ఎప్పుడు తనంత తాను రావాలి. అందుకే చింతితంచి అనువర్జయేత్. అతి దీర్ఘం బాగా ఎక్కువసేపు కలొస్తే, ఒక ఐదారు గంటలో మూడేసి గంటలో కలొచ్చిందంటే ఆ కల కూడా ఫలించదు. ఆ తర్వాత ఏం చెప్పాడు, ఆ అతి దీర్ఘం తర్వాత దివాదృష్టవా స్వప్నం, పగటిపూట నిద్రపోతున్నప్పుడు కూడా కళలు వస్తాయి కొందరికి, పగటి కళలు పనికి చేయటం, ఆ కళలు కూడా ఫలించవు. దివాస్వప్నం పనికిరాదుగాక పనికిరాదు. ఇక ఇప్పుడు ఏవి శుభమో ముందు చెప్పాడు. ఎస్తు పశ్యతి స్వప్నాంతే రాజానం కుంజరం హయం సువర్ణం వృషభం గావః కుటుంబం తస్య వర్ధతే. ఎవడైనా కలలో మహారాజుని, ఏనుగుని, గుర్రాన్ని, బంగారాన్ని, మంచి ఎద్దుని, ఆవుని చూశాడంటే వాడికి కుటుంబం తస్య వర్ధతే, కుటుంబ అభివృద్ధి కలుగుతుంది. మన కుటుంబం బాగా అభివృద్ధి కలిగి అంటే పిల్లలు హాయిగా పెళ్ళిళ్ళు చేసుకుని సంపదలతో అన్ని విధాలుగా సుఖంగా ఉండాలంటే కలలో మహారాజు లాంటి వాడు కానీ, ఏనుగు కానీ, గుర్రం కానీ, బంగారం కానీ, ఎద్దు కానీ, ఆవు కానీ రావాలి. ఇవి వస్తే కళ్ళలోకి కుటుంబ వృద్ధి, ఇంకా ఆ కుటుంబంలో ఎప్పుడు దుఃఖం రాదు. ఆపై ఆరోహణం గోవృష కుంజరాణం ప్రాసాద శైలాగ్రవనస్పతీనాం విష్ఠానులేపో హృదితమృతంచ స్వప్నేష్గమ్యాగమనంచ పుణ్యం. కళలో ఎవడైనా ఎద్దునెక్కినట్టు వచ్చిందంటే వాడికి మంచి పదవి వస్తుంది. హఠాత్తుగా ఏ రాష్ట్రపతి పదవో గవర్నర్ పదవో వచ్చేస్తున్నమాట. పద్మాకర్ గారు మీరు రాత్రి కలగన్నారట, ఆవో ఎద్దో ఎక్కినట్టుగా, ఇదిగోనండి తమిళనాడు గవర్నర్ మీరేనండి అని అంటారు. అంటే ఈయన రిటైర్ అయ్యాక నెక్స్ట్ డే అండి, ముందు ఇప్పుడున్న వాళ్ళకి గండం రాదు. మొత్తం మీద కళలో ఎవడైనా ఆవు నెక్కినట్టు వచ్చినా, ఎద్దు నెక్కినట్టు వచ్చినా, ఏనుగు నెక్కినట్లు వచ్చినా, ఈ మూడింటి మీద ఎక్కడ ఆవు ఎద్దు ఏనుగు ఎక్కితే అటువంటి వాడికి మంచి పదవి వస్తుంది, అత్యద్భుతమైన పదవి వస్తుంది. అది కూడా కష్టపడకుండా, ఎక్కువ ప్రచారం చేసుకోకుండా, ధనం ఖర్చు పెట్టుకోకుండా వస్తుందట. ఒక్క ముక్కలో చెప్పాలంటే నామినేటెడ్ పదవులు అని ఉంటాయి, అవి వస్తాయన్నమాట. ప్రాసాద శైలాగ్ర వనస్పతీనాం, ప్రాసాదం అంటే భవనం, పెద్ద ఎత్తైన బిల్డింగ్ పైకి ఎక్కినట్టు వస్తే, భవనం మీదకి ఎక్కినట్టు వస్తే అటువంటి వాడికి కూడా ఉద్యోగంలో హఠాత్తుగా ప్రమోషన్ వస్తుంది. ఏదో కెమెరామెన్గా పనిచేస్తున్న వాడు ప్రొడ్యూసర్ అయిపోవచ్చు, ప్రొడ్యూసర్గా ఉన్నవాడు ఏకంగా సీఈఓ అయిపోవచ్చు. ఇలా మొత్తం మీద అన్ని ఉద్యోగాల్లోనూ కూడా మంచి అభివృద్ధి కలుగుతుంది. కొండ మీదకి ఎక్కినట్టు శైలాగ్రం, కొండ చివరికి ఎక్కినట్టు కలొచ్చిందంటే ఇక వద్దన్న అందరూ మంగళహారతి పట్టి, గైకో నా విహారాతి గౌరీదేవుని మంగళహారతి పట్టి వాడిని మహానుభావుని చేసేస్తారు. ఇంక వాడు ఎక్కడికెడితే అక్కడ జనం వచ్చి పడిపోతారట. ముఖ్యంగా పౌరాణికులకి కొండ ఎక్కినట్టు వచ్చిందంటే ఇక వాడు ఉపన్యాసం చెబుతూ ఉంటే ఈ చివరి నుంచి ఆ చివరి దాకా ఒకటే జనం వచ్చి పడిపోతూ ఉంటారు అన్నమాట. వనస్పతీనాం, చెట్లపైకి ఎక్కినట్టు వస్తే, వనస్పతి అంటే ఒకటేమో చెట్లని, రెండోది పనస చెట్టుని వనస్పతి అంటారు. నేను ఒకప్పుడు అవధానం చేసినప్పుడు పతి తల కోసి వండెనొక భామిని అన్నారు. ఒక భామినిట భర్త తలకై కోసి వండి పెట్టింది అని. అప్పుడు నేను వనస్పతి తల కోసి వండెనొక భామిని, పతి కాదు వనస్పతి అంటే పనసకాయ కోసి తలకాయ కోయడం కాడ కోసి అప్పుడు వండి పెట్టింది అని చెప్పాను. అలాగే ఇంకోసారి మళ్ళీ ఇదే సమస్య ఇచ్చారు. అప్పుడు తన వంటని మెచ్చి ఊచగా పతి తల, ఆవిడ వంటని మెచ్చుకుని పతి తలకై ఊపెట్ట, అదనమాట మెచ్చి ఊచగా పతి తల కోసి వండిన ఒక భామిని కూరలు. తన భర్త మెచ్చుకుంటూ ఉండగా కూరలు కోసి వండి పెట్టిందని మరోసారి పూర్తి చేశాం. అవధానాలు ఇలాంటి ఎన్నెన్ని సమస్యలు ఇస్తారు. ఎందుకు చెబుతానంటే వనస్పతి అంటే ఇటు పనసకాయ అని అర్థం, పనస చెట్టు అని అర్థం, దాంతోపాటు చెట్లు అని కూడా అర్థం. చెట్ల చివరికి ఎక్కినట్టు కలిస్తే అటువంటి వాడికి మంచి ఏదో తెలియని హఠాత్తు అభివృద్ధి కలుగుతుంది, పుణ్యం కూడా వస్తుంది. ఇంకా విష్ఠానులేప, విష్ఠ అంటే మలం. హఠాత్తుగా ఓ చిన్నపిల్లవాడు అలా ఉపన్యాసానికి వచ్చి నిద్రపోతున్న పిల్ల మల విసర్జన చేసింది అనుకుంది, ఆ పిల్లలకి ఏం తెలుస్తుంది, ఆ మలం ఒళ్ళంతా పూసుకున్నట్టు కలిస్తే కలలో, మళ్ళీ ఇక్కడ పూసుకుంటే కంపు, కలలో మాత్రమే వచ్చిందా, ఇక వద్దంటే బంగారం వచ్చి పడిపోతున్నాడు. వాటివాడికి రోజు ఉంగరాలు చేయించుకుంటాడు, బంగారాలు చేయించుకుంటాడు, గొలుసులు చేయించుకుంటాడు, ఎలా వస్తుందో తెలియదు బంగారం వచ్చి పడిపోతున్నట్టు వాడికి కుప్పలు తిప్పలుగా. కలలో మలము పూసుకోవడం అంత ఉత్తమం లేదనమాట. భగవంతుడు ఏమిటో విచిత్రం, విష్ఠానులేప, ఇక చూడండి మీకు రాత్రంతా ఇదే కల, ఒళ్ళంతా మలం పూసుకున్నట్టు వస్తుంది, ఇక అక్కడి నుంచి బంగారం వస్తుందని తలుచుకోకుండా రావాలి. తెలుసుకోకుండా హఠాత్తుగా వచ్చిందా, మనం దాన్ని పట్టించుకోనప్పుడు కల వచ్చిందా, అప్పుడు అలా వస్తే ఎంతో లాభం. ఇంతెందుకు మీకు నకులుడికి అజ్ఞాతవాసంలో ఉండగా అలా కల వచ్చింది, ఒంటికి మలం పూసుకున్నట్టుగా. వెంటనే 2 నెలలు తిరగకుండా వాళ్ళ మేనమామ వాళ్ళకి 8 బారువుల బంగారం పంపాడనమాట. ఇంకా కలలో మలం పూసుకుంటే బంగారం వస్తుందనమే, రుదితం ఎవడైనా ఏడుస్తున్నట్టు కలొచ్చిందంటే ఆ ఏడ్చేవాడికి జీవితంలో ఎప్పుడూ ఏడుపు రాదు, సుఖంగా ఉంటారు. మృతంచ చచ్చిపోయినట్టు కలొచ్చిందంటే వాడు 100 ఏళ్ళు బతుకుతాడు. శవాన్ని కలలో చూడడం చాలా మంచిదన్నారు. అందుకే మనకి బాగా ఎవరి మీద ఇష్టం ఉన్నప్పుడు ఆ ఇష్టుడు చచ్చిపోయినట్టు కలొచ్చిందంటే వాడు 100కి 100 ఏళ్ళు బ్రతుకుతాడు, అంత సుఖం అనమాట. స్వప్నేషు అగమ్యాగమనంచ గమ్యం, వెళ్ళకూడని చోట్లని కొన్ని ఉంటాయి, అలాంటి చోట్లకి మనం వెళ్ళినట్టు కలొచ్చిందంటే అది కూడా ధన్యం పుణ్యం అన్నారు. ఇక క్షీరిణం ఫలినం వృక్షం ఏకాకి యో అధిరోహతి తత్ర తస్య విబుద్ధస్య మృత్యురిత్యేవ నిర్దిశేత్. ఒక చెట్టుకి పాలు కారుతూ ఉండగా ఆ పాలు కారుతున్న చెట్టు నెక్కినట్టు కలొచ్చిందంటే వాడికి మరణం వస్తుందని అర్థం. కొన్ని చూసారా, చెట్టు గిల్లగానే పనస చెట్టు గిల్లితే పాలు వస్తాయి, అలాగే ఎందుకో కొన్ని చెట్లు గిల్లితే అందులోంచి పాలు కారుతూ కనపడతాయి. ఆ తెల్లని పాలు కారుతున్నటువంటి చెట్టుని కలలో ఎక్కినట్టు కలొచ్చిందా, మృత్యురిత్యేవ నిర్దిశేత్, వాడికి మరణం వస్తుంది అని పేరు, ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ఇంకా బాగా పళ్ళు కాసిన చెట్టు ఎక్కినట్టు వచ్చిన, ఓ చెట్టు నిండా మామిడి పళ్ళు ఉన్నాయి, లేక యాపిల్స్ ఉన్నాయి, లేకపోతే ఇంకేవో పళ్ళు ఉన్నాయి, అలాంటి పళ్ళ చెట్టు ఎక్కినట్టు కలొచ్చినా కూడా వాడికి మరణం వస్తుంది. అంటే వీడి జీవితం ఇంకా పండిపోయిందని అర్థం. పళ్ళుతో ఉన్న చెట్టు ఎక్కాడంటే ఇక నీ జీవితం పండిపోయిందిరా, వెళ్ళిపోతున్నావు అని. అది కూడా ఒంటరిగా ఎక్కితే ఇంకా తొందరగా ప్రమాదం అంట. ఏకాకి యహ అధిరోహతి, ఒంటరిగా ఎక్కినట్టు అసలు రాకూడదు, వాడికి బుద్ధి కూడా తొందరగా నశిస్తుంది. యస్తు శ్వేతేన సర్పేణ ఘోరేణ దంసితో భుజ సహస్తలాభ తస్యస్యాదపూర్ణే దశమే దినే. తెల్లని పాము వచ్చి ఈ భుజాల మీద ఎక్కడైనా కాటేసినట్టు కలొచ్చిందంటే వాడి చేతులు ఆరోగ్యంగా బలంగా తయారవుతాయి. కుంటి చేతులతో ఉన్నవాడికి కలొస్తే చేతులు వచ్చేస్తాయి అన్నారు. అదే చెప్పాడు అక్కడ, అపూర్ణే దశమే దినే తస్యస్యాత్ హస్తలాభ, అసలు చేతులు లేని వాడికి కూడా 10వ రోజు చేతులు వస్తాయి. ఇలా చేతులు వంగిపోయిన వాళ్ళకి చేతులు బాగుపడతాయట. కలలో తెల్లని పాము భుజములను కాటేసినట్టు వస్తే, మనకి వస్తే అలాంటి కల, మన చేతులు ఆ రోజు నుంచి నొప్పులు లేకుండా ఉంటాయి. సూట్ కేసు మోస్తే అబ్బా లాగుతోందండి అంటున్నామే, ఇంక ఈ లాగుళ్ళు పోయి ఆరోగ్యం వస్తుంది. ఉరగో వృష్టికో వాపి జలూక దృశ్యతే యది అవ్యయంచ అర్థసిద్ధించ పుత్రతస్య వినిర్దిశేతు. ఉరగః పాము గాని, వృశ్చికః తేలు గాని, జలూక జలగ గాని కల్లో కనపడితే అటువంటి వాడికి అవ్యయంచ అర్థసిద్ధించ, తరగనంత డబ్బు వస్తుంది. వ్యయము అంటే తరిగిపోయే, అవ్యయము తరగని, తరగని డబ్బు వస్తుందంటే వీడు యావజ్జీవితం ఎంత డబ్బు ఖర్చు పెట్టుకున్నా, ఎన్నిసార్లు ఐలాండ్కి వెళ్ళినా, అదేదో ట్రెదర్ ఐలాండ్కి వెళ్ళినా, ఇంకేవో క్లబ్బులకు వెళ్ళినా, పార్కులకి తిరిగినా, ఎంత ఖర్చు పెట్టినా యావజ్జీవితం డబ్బు తరగదట, అంత ధనం వస్తుంది. ఏమేంటి, కలలో పాము తేలు జలగ వస్తే అవ్యయార్థ సిద్ధి. పుత్రం తస్య వినిర్దిశేత్, ఆ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి పెళ్ళయితే అటువంటి వాళ్ళకి మగపిల్లవాడు పుట్టి తీరతాడు. ప్రాసాద శైలమారుహ్య సముద్రం తరతే నరహ, ఎవడైనా ఓ భవనం ఎక్కి ఈ బిల్డింగ్ కదిలిపోతూ సముద్రం దాటినట్టు వస్తే, సాధారణంగా సముద్రం దాటాలంటే ఆకాశంలో విమానంలో దాటుతాం లేదా పడవలో దాటుతాం, అలా కాదట ఒకడు బిల్డింగ్ ఎక్కేట. ఈ భవనం హఠాత్తుగా ఆకాశంలో ఎగురుతూ సముద్రం దాటించి వేరే చోటకి తీసుకుపోయింది అనుకుందాం. కళలు అలా వస్తాయి విచిత్రంగా. నాకు కూడా చాలా కాలం క్రితం ఒకప్పుడు అలా వచ్చిందనమాట. హఠాత్తుగా ఇంట్లో కూర్చునుంటే ఓ పిట్ట వచ్చి నన్ను ఆకాశంలోకి పట్టుకుపోయినట్టు కళ వచ్చింది. ఆ తర్వాత కొద్ది రోజులకే పురాణం చెప్పడం మొదలెట్టాను. దాని ఫలితం ఎక్కడ చెప్పలేదనుకోండి, నా అనుభవంతో చెబుతున్నాను నేను. మొత్తం మీద ఎవడైనా భవనం ఎక్కి సముద్రం దాటినట్టు కలొచ్చిందంటే వాడు దాసీ కులంలో పుట్టిన, పని మనిషి కడుపున పుట్టిన సోపి రాజా భవిష్యత్తే ఓ రాజు అవుతాడు. రాజు అవుతాడంటే కిరీటం పెట్టుకుంటాడు కదా, గొప్ప పదవి వస్తుంది. ఏ రాష్ట్రానికో సీఎమ్ఓ పిఎంఓ గవర్నరో ఏదో ఒకటి అవుతాడు. ఎస్తు మధ్యే తటాకస్య భుంక్తే వై ఘృతపాయసం, ఒక చెరువు మధ్యకెళ్ళి అక్కడ ఒక ఆకులో పాయసం పెట్టుకు తిన్నట్టు కలొచ్చిందంటే, చెరువు మధ్యలో ఆకులో పాయసం తిన్నట్టు వస్తే అటువంటి వాడు అఖండే పుష్కరే పత్రే తం విద్యాత్ పృథివీపతిం, వాడు సమస్త లోకాల్లో కల్లా గొప్ప పండితుడై భూమండలానికి రాజు అవుతాడు, లేదా భూమండలంలో అందరూ వాడి కీర్తిని శ్లాఘించి నెత్తి మీద పెట్టుకుంటారన్నమాట. గొప్ప గురువైన అవుతాడు లేదా అధికారైన అవుతాడు. ఏది చెరువు మధ్యలో తామరాకులో నేతి పాయసం తిన్నట్టు కలొస్తే. బలాకాం కుక్కుటాం క్రౌంచీం లబ్ధ్వాయ ప్రతిబుధ్యతే, కలలో వలాక పక్షులు చెప్పాను మీకు ఇప్పటికి కూడా. ఈ గంగా యమునా సంగమం సరస్వతి అడుగున అంతర్వాహినిగా ఉంటుంది. ప్రయాగ క్షేత్రం త్రివేణి సంగమంలో వలాహక పక్షులు అని ఉంటాయి. ఆ నీటిలో తిరిగి హంసజాతికి చెందిన ఒక కొంగల్లాంటి పిట్టలు, ఆ పిట్టలు కల్లోకి వచ్చిన కుక్కుటములు కోళ్ళు వచ్చిన క్రౌంచ పక్షులు వచ్చిన అటువంటి వాడికి సత్కులాల లభతే కన్యాం, పెళ్ళవ్వకుండా జుట్టు ఊడిపోయిన వాడికి కూడా ఇలాంటి కళ వస్తే మంచి భార్య నెత్తి మీద పెట్టుకునే భార్య వస్తుందన్నమాట. ఈ కళ వస్తేను భార్యాంచ ప్రియవాదిని, ఆ కన్య భార్య అయ్యాక ఇంక వీడి జీవితంలో ఎప్పుడు వెనక్కి తిరిగి చూసుకోకర్లా, ప్రేమగా మాట్లాడుతూ ఏమండి వచ్చారా అని కూర్చోబెట్టి కాఫీ ఇచ్చి వాడికి అన్ని సేవలు చేస్తూ భార్య అంటే ఈవిడే అనిపించుకుంటుందిట ఈ కళ వచ్చిన వాళ్ళకి. ఈ కళకు అనడం మొదలెట్టండి. ఆదిత్య మండలం వాతు చంద్ర మండలమేవవా స్వప్నే గృహ్యతి హస్తాభ్యాం రాజ్యం సంప్రాప్నుయాన్ మహత్. హఠాత్తుగా ఒక స్త్రీ తన చేతితో కానీ చీర చెంగుతో కానీ సూర్యమండలాన్ని చంద్రమండలాన్ని తుడిచినట్టు కలొచ్చిందంటే, ఆకాశంలోకి వెళ్ళిందట ఒక స్త్రీ సూర్యుడిని లేక చంద్రుడిని చేత్తోనో లేక చీర కొంగుతోనో తుడిచిందంటే కొద్ది రోజులలో రాజ్యానికి రాణి అయిపోతుంది భర్తతో కలిసి. ఇవన్నీ సరదా కోసం చెప్పడంలా, ఇప్పుడు రాబోయే కలంతా అదే. సీతాదేవి విషయంలో ఆవిడ నిజంగా చంద్రమండలాన్ని తుడవబోతోంది ఇప్పుడు. ఇప్పుడు అదే త్రిజట చెబుతూ స్వప్నాధ్యాయములలో బృహస్పతి చెప్పినటువంటి కళలన్నీ నా కళ్ళలోకి కనిపించాయి. ఆ ఫలితాలు రాబోతున్నాయి ఇప్పుడు. యుక్తాం హంస సహస్రేణ స్వయమాస్థాయ రాఘవ శుక్లమాల్యాంబరధరో లక్ష్మణేన సహాగత. నాకు కళ నిమిష నిమిషానికి మారిపోయింది. హఠాత్తుగా వేయి హంసలు పూంచినటువంటి ఒక గొప్ప రథంలో రాముడు ఆకాశంలో ఎగరడం మొదలుపెట్టాడు. ఒక రథం ఆకాశంలో ఎగురుతోంది, దానికి 1000 హంసలున్నాయి. ఆ హంసలు పూంచబడినటువంటి రథంలో రాముడు కూర్చున్నాడు. తెల్లని బట్టలు కట్టుకుని లక్ష్మణునితో కలిసి వెడుతున్నాడు. మళ్ళీ కళ మారింది. స్వప్నేచ అద్య అంటే ఇప్పుడు ఇంకొక కళ వచ్చింది. కళలో కళ అన్నమాట. కళ తర్వాత మళ్ళీ మారుతూ ఉంటుంది దృశ్యం అన్నాడు, ఎప్పుడు ఒకే రకంగా లేదు. సీత తెల్లని బట్టలు కట్టుకుని ఆకాశ మార్గంలో వెళ్ళి సముద్ర మధ్యంలో ఓ తెల్లని పర్వతం దగ్గరికి వెళ్ళింది. సముద్రంలో తెల్లని కొండట, హిమాలయ పర్వతం బాగా మంచుతో ఉన్నప్పుడు తెల్లగా కనపడినట్టుగా సముద్రం మధ్యంలో ఒక తెల్లని కొండ కనపడింది. ఇక్కడే శ్వేతం పర్వతమాస్థితాండంలో సముద్ర మధ్యంలో తెల్లని కొండ ఉంది అంటే అసలు రహస్యం శ్వేతద్వీపం అని అర్థం. శ్వేతద్వీపం అంటే శ్రీ మహావిష్ణువు నివాస స్థానము. అక్కడికే రావణుడు వెళ్ళి చావు దెబ్బలు తిన్నాడని ఇదివరకు కూడా చెప్పాను మీకు. క్షీరసాగరంలో శ్వేతద్వీపం అనే పేరుతో ఒక ద్వీపం ఉంటుంది. ఆ ద్వీపాన్ని హిమాలయాలలో నమూనాగా కించిత్తు పెట్టుకున్నాడు విష్ణువు. అంటే క్షీరసాగరంలో ఉన్న శ్వేతద్వీపం ఇక్కడికి కూడా ఒక నకిలీ ద్వీపం, దానికి నమూనా ద్వీపం హిమాలయాల్లో కూడా ఉంది. సామాన్య మానవులు తపస్సుకు అక్కడికి వెడితే మొదట్లో ఇక్కడి ద్వీపం కనపడుతుంది. అక్కడ కొంతకాలం నియమనిష్టలతో ఉండి అక్కడ ముందు అందగత్తెలు కనపడతారు. ఎందుకు చెబుతున్నానంటే ఈ మాట, శ్వేతద్వీపానికి వెళ్ళాలంటే ముందు ఇక్కడ పరీక్ష తట్టుకోవాలి. హిమాలయాలలో ఉన్న శ్వేతద్వీపంలో పరమసుందరీమణులు కనపడతారు. ఆ సుందరీమణులను చూచి భక్తితో నమస్కరించామా మనం వైకుంఠానికి ఎడతాం. రావణాసురుడిలాగా వెర్రి వేషాలు వేసామా అక్కడ లొంగిపోయామా? భ్రష్టత్వం. భగవంతుడు ముందు మనల్ని పరీక్షిస్తాడు ఇంద్రియ నిగ్రహం ఉందా లేదా అని. ఎక్కడ ఎవడు తపస్సు మొదలెట్టినా ముందెందుకు రంభను పంపుతాడు అనుకుంటున్నారు? ఈ పిచ్చాడు ఈ కాస్తకే లొంగిపోతే ఇంక వీడికి తపస్సు వస్తుందండి. ఇప్పుడు ఎందుకని వాల్మీకి మహర్షి ఇంత వర్ణించాడు? ఒరే నాయనలారా, ఈ వర్ణన జరుగుతున్నప్పుడు మీ మనస్సు నిగ్రహించుకుంటే మీరు సీతాదేవిని రాముణ్ణి దగ్గరికి వెళ్ళి పూజించి వైకుంఠానికి ఎడతారు. ఇక్కడ లొంగిపోయారా, లొట్టలు వేసుకున్నారా, ఏ మీ పని అయిపోయినట్టే అధపాతాళానికి వెళ్ళిపోతారని చెప్పాడనమాట మనకి. అందుకని అనుక్షణం మనకు ఒక పెద్ద సాధన. పురాణములంటేనే సాధన, యావజ్జీవితం సాధనే. శ్వేతద్వీపంలో ఉన్న సుందరీమణులను చూచి ఏమాత్రం చెక్కు చెదరకుండా ఉన్న కారణం చేతనే ధ్రువుడు, నారదుడు, తుంబురుడు ఇలాంటి మహానుభావులు మోక్షం పొందారు. ధర్మరాజు అలాగా ఆ శ్వేతద్వీపాన్ని చూచి పరమభక్తితో, అమ్మల్లారా నన్ను పరీక్షించడానికి వచ్చిన జగన్మాతలు మీరుని నమస్కరించాడు తెలిసిన మీకు జైమిని భారతంలో చెబుతాడు. ఇంకెవ్వరికీ అంత శక్తి లేదట. హరిశ్చంద్రుడు మళ్ళీ లొంగలేదు, అందుకే వాళ్ళు గొప్పవాళ్ళు అయ్యారు. అదిగో అలాంటి శ్వేతద్వీపం కనపడిందనమాట ఈవిడికి. ఆ తెల్లని పర్వతం మీద అమ్మవారు కూర్చుని ఉన్నది, అనగా ఆదిలక్ష్మీ స్వరూపిణి ఆవిడ అక్కడ కనపడింది. ఆ సమయంలో సీత సూర్యుడితో కూడిన సూర్యకాంతి వలె ఉన్నది. రామేణ సంగత సీత భాస్కరేణ ప్రభాయత, రామునితో కలిసి సీత ఆ శ్వేతపర్వతం దగ్గరకు వచ్చింది. సూర్యుడితో కాంతి వచ్చినట్టుగా రాముడితో సీత అక్కడికి వచ్చింది. ఇంతలోనే ఆ దృశ్యం మారిపోయింది. ఓ నాలుగు దంతములు కలిగిన తెల్లని ఏనుగు ఒకటి కనపడింది, ఐరావతం వంటి ఏనుగు, పూర్తిగా స్వచ్ఛముగా తెల్లని ఏనుగు, దానికి నాలుగు దంతాలు ఉన్నాయి. ఆ దంతాలు కలిగిన ఏనుగు మీద రాఘవుడు కూర్చున్నాడు. ఆరుఢః శైల సంకాశం చచార సహ లక్ష్మణః తతస్థౌ నరశార్దోలౌ దీప్యమానౌ స్వతేజస. పెద్ద కొండంత ఏనుగది. ఆ ఏనుగు మీద ముందు రాముడు వెనక లక్ష్మణుడు కూర్చున్నారు. ఈ ఇద్దరు యువకులు పురుష శ్రేష్ఠులు, తమ కాంతితో లోకాలని దిక్కులని వెలిగించేస్తున్నారు. సూర్యుడు వస్తే ఎంత కాంతి, అలాగే రామలక్ష్మణులు నాలుగు దంతములు కలిగిన తెల్లని ఏనుగు మీద ముందు వెనక కూర్చుని వస్తూ ఉంటే వారి శరీరం నుంచి వస్తున్న కాంతి ఒకటి తెల్ల కాంతి ఒకటి ఎర్ర కాంతి లోకాలన్నిటినీ కమ్మేయడం మొదలెట్టింది. ఆ సమయంలో శుక్లమాల్యాంబరధరవు ఇద్దరు తెల్లని బట్టలే కట్టుకుని ఉన్నారు, తెల్లని మల్లెపూల దండలు వేసుకున్నారు, జానకీదేవి దగ్గరకు వచ్చారు. ఆ జానకీదేవిని రాముడు తన తొడ మీద కూర్చోబెట్టుకున్నాడు. ఇద్దరూ కలిసి ఒక కొండ చివరకు వెళ్ళిపోయారు ఆ ఏనుగు మీద. భర్త యొక్క స్కంధమాశ్రిత తొడ మీద కూర్చుని సీత వెళ్ళిపోతోంది కలలో. అంటే ఈవిడికి తిరిగి భర్తతో కలిసే యోగం ఉన్నది. కలలో ఎవరైనా భార్యాభర్తలు భర్త తొడ మీద భార్య కూర్చుని కనపడిందంటే ఎంత వియోగంతో ఉన్నా ఆ ఇద్దరూ మళ్ళీ తొందరలో కలుసుకుంటారు, యావజ్జీవితం సుఖంగా ఉంటారని అర్థం అన్నమాట. అదిగో అది చూచాను. భర్తురంకాత్సముత్పత్తి తతకమలలోచన. చివర్న ఒక మాట అంటాడండి, ఇంత శుభలక్షణాలు ఉన్నాయి కదా, అయినా చివరిలో కొంతకాలం మళ్ళీ ఎందువల్ల సీత రాముణ్ణి విడిచిపెట్టి ఉండవలసి వచ్చింది అని. ఆవిడ కళ్ళు కొంచెం పాలిపోయి ఉండేవిట. కళ్ళు పాలిపోయిన స్త్రీకి ఎన్ని శుభచిహ్నములున్నా చివరి రోజులలో భర్తకు దూరమై ఒంటరిగా శరీరం విడిచిపెట్టవలసి వస్తుంది. అందుకని తొందరగా అవతార సమాప్తి కోసం ఆవిడ కళ్ళు దగ్గర పాలిపోయినట్టుగా పెట్టుకుని పుట్టిందిట. అది లేకపోతే ఈ జన్మలో సీతాదేవికి అవతార సమాప్తి ఉండదు, రాముడిని విడిచిపెట్టదు. విడిచిపెట్టకపోతే ఎలకాలం సీతారాములు అవతారంతో వాళ్లే ఉండిపోతే తర్వాత ద్వాపరయుగంలో కృష్ణావతారం ఎలాగా, ఎప్పటికప్పుడు యుగం కాలం బట్టి మారాలి కదా. అందుకని కావాలని ఈ కళ్ళు కొంచెం మార్చుకుని పుట్టింది. దీనికే మనకి సాముద్రిక శాస్త్రం అని పేరు. అవయవములలో ఏదన్నా ఇంత లోపం ఉంటే ఆ వ్యక్తికి ఎన్ని శుభములున్నా ఎక్కడో కష్టం వస్తుంది. అర్జునుడు ఇంత గొప్ప జాతకుడు ఎందుకని మధ్య మధ్యలో కష్టాలు పడుతున్నాడు అని ధర్మరాజు అడిగాడు. అర్జునుడి వంటి జాతకం ఎవరికీ లేదని కృష్ణుడు పొగిడాడు అరణ్యవాసంలో. అప్పుడు అంటాడైనా, అర్జునుడు అపూర్వ జాతకుడు మీలో, అయినా మీతో పాటు అరణ్యవాసం అజ్ఞాతవాసం ఎందుకు చేయవలసి వచ్చిందో తెలుసా? అతని చిరుతొడలు కొంచెం పొట్టిగా ఉన్నాయి, అక్కడ కొంచెం బలంగా మాంసం వద్ద బయటకు వచ్చింది. చిరుతొడలు కలిసి ఉండడం వల్ల, కొద్ది లోపం ఉండడం వల్ల అతను కూడా పేడి రూపం ధరించడం, మీతో పాటు అరణ్యవాస అజ్ఞాతవాసాలు చేయడం వచ్చింది. అది తప్ప మిగతా శరీరం అంతా చాలా గొప్పది. అందుకే మిగతా వాళ్ళకంటే అతను ఎక్కువ సుఖాలు పొందుతాడు. ఎందువల్లో చెప్పారు, అరణ్యవాసంలో అందరూ నానాయాత్ర పడుతుంటే ఆయన మాత్రం వెళ్ళి శివుణ్ణి మెప్పించి హాయిగా పరశుర పాశుపతాస్త్రం పొంది ఆపై స్వర్గానికి వెళ్ళి ఇంద్రుడి సింహాసనం మీద కూర్చున్నాడు. అరణ్యవాసంలో కూడా భోగం అంటారు అది. ఇంద్రసింహాసనం మీద కూర్చోగలిగాడు. ఎందుకని? మిగతా శరీరం బాగున్నది. కొంచెం కష్టం ఎందుకంటే తొడల దగ్గర తేడా ఉన్నదట. మనందరికీ కూడా అవయవాల్లో ఎక్కడో చోట లోపం ఉంటుంది. ఆ లోపమే లేకపోతే మనకి దుఃఖం రాదు. ఆ దుఃఖం రావడానికి సాముద్రిక శాస్త్ర ప్రకారం భగవంతుడు సృష్టిస్తాడు. ఏ లోపము లేదు రాముడికి కూడా తెలిసినా, కానీ ముక్కు కొద్దిగా ఈ కొస దగ్గర పొడుగుందిట. ఆ కొంచెం పొడుగుంటే భార్యకి దూరంగా ఉంటారు. ఈ కొంచెం కొనదేలి పొడుగుంటే ఆడవాళ్ళకి మరీ గద్దముక్కులో ఉంటే చివరిన అటువంటి వాళ్ళకి రెండో పెళ్ళో లేకపోతే మొదటి భర్త పోవడమో జరుగుతుందని, అదే మగవాడికి కొంచెం తేడా ఉంటే ఇదిగో భార్యకి దూరమై తరచుగా ఏడుస్తూ ఉంటారని శాస్త్రం అన్నమాట. మొత్తం ఇది ఏదో ఒక దుఃఖం వస్తుంది వాళ్ళకి. అందువల్ల ఇక్కడ ఈవిడ శరీరాన్ని బట్టి తొందరలో భర్తని తిరిగి పొందుతుంది. చంద్రసూర్యవు మయాదృష్ట పాణిన పరిమార్జత తతస్థాభ్యాం కుమారాభ్యాం ఆస్థిత సగజోత్తమ. చంద్రుడు సూర్యుడు ఆకాశంలో ఉన్నారు. ఎంతలో అమ్మవారు సీతాదేవి వాళ్లతో కలిసి ఏనుగు మీద వెడుతోంది. చంద్రుడు సూర్యు దగ్గరికి వెళ్ళగానే చేత్తోటి ఆ చంద్రుడిని ఇలా తుడిచిందిట. అద్దానికి మకిల పడితే అద్దాన్ని మనం గుడ్డతో తుడిచినట్టుగా అమ్మవారు తన చేతితో చంద్రుడిని తుడిచింది, శుభ్రం చేసింది. తర్వాత సూర్యుడి దగ్గరికి వెళ్ళి ఆయన్ని కూడా పాణినా పరిమార్జతి దృష్ట, చేతితో తుడుస్తూ ఉండడం చూచాను చంద్రసూర్యుల్ని. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కలిసి సీతని పరిపరి విధాలుగా గౌరవిస్తూ తీసుకువెళ్ళారు. లంకానగరం అంతా ఆ ఏనుగు మీద తిరిగారు వాళ్ళు. ఆకాశ మార్గంలో నాలుగు దంతములు కలిగిన ఏనుగు తెగ తిరిగింది లంక పైన. ఆ లంక మీద ఆ ఏనుగు తిరుగుతున్నంతసేపు ఏనుగు మీద రాముడు లక్ష్మణుడు సీత కూర్చునున్నారు. అంటే ఆ ముగ్గురు ఏనుగెక్కి మొత్తం లంకను చుట్టారు, అనగా లంకను నాశనం చేయబోతున్నారని అర్థం. పాండురర్షభయుక్తేన రథేన అష్టయుజాస్వయం ఇహోపయేతః కాకుత్సః సీతయా సహ భార్యయా. ఎంతలో మళ్ళీ కల మారింది. ఎనిమిది గుర్రములు పొంచిన, ఇక్కడ గుర్రం అనకుండా ఋషభము అన్నాడు, అంటే ఎడ్లు, మంచి బలమైన ఎడ్లు పూంచిన ఎనిమిది ఎడ్లు కట్టినటువంటి ఒక రథం వచ్చింది, ఎడ్ల బండి వచ్చిందనమాట. ఆ ఎడ్ల బండికి ఎనిమిది ఎడ్లు కట్టున్నాయి. ఆ బండి మీద సీతతో పాటు రామచంద్ర ప్రభువు కూర్చునున్నాడు. ఎనిమిది ఎడ్లు కట్టినటువంటి రథము అంటే అష్టదిక్పాలకులను కూడా జయించే పరాక్రమం కలిగిన భర్తతో కలిసి భార్య వస్తోంది. ఎనిమిది మంది దిక్పాలకులు ఎదిరించిన వాళ్ళని జయించి తిరిగి తన రాజ్యానికి వెళ్ళగలడు రాముడు అని దీని అంతరార్థం సుమా. కాబట్టి ఎనిమిది ఏనుగులు, ఎనిమిది భయంకరమైన మంచి బలమైన ఎడ్లు పూంచిన రథం మీద వెడుతున్న రాముణ్ణి సీతతో పాటు చూచానంటే రావణునికి పతనం తప్పదు, రామునికి విజయం తప్పదు. రాముడు దిక్పాలకుల్ని జయిస్తాడు. శుక్ల మాల్యాంబరధరో లక్ష్మణే న సహాగత తతోన్యత్ర మయా దృష్టో రామః సత్యపరాక్రమః. రాముడు నిజమైన బలమైనవాడు అని ఒక అర్థం. సత్యమే పరాక్రమంగా కలిగిన వాడు రాముడు. అటువంటి రాముడు తెల్లబట్టలతో మరొక చోట లక్ష్మణునితో వెళ్ళడం చూచాను. ఆ మహానుభావుడు కొంతసేపు ఆకాశంలో తిరిగి తిరిగి హఠాత్తుగా మన పుష్పక విమానం దగ్గరికి వెళ్ళాడు. రావణాసురుడు మాత్రమే ఇంతకాలం వాడుతున్నాడు. ఆ పుష్పక విమానం దగ్గరికి రాముడు వచ్చి లక్ష్మణునితో సీతతో పాటు దాన్ని తడిమి ప్రదక్షిణ చేసి అందులో ఎక్కి హాయిగా ఉత్తరాం దిశమాలోక్య ఉత్తర దిక్కుకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు వీళ్ళు ఎక్కడున్నారు? దక్షిణం దిక్కులో ఉన్నారు. ఉత్తరం దిక్కులో ఏముంది? అయోధ్య ఉంది. మన పుష్పక విమానంలో రాముడు తన భార్యతో సోదరుడితో అయోధ్యకేసి ఉత్తరం కేసి వెళ్ళిపోయాడు. సందేహం లేదు, వాళ్ళు గ్యారంటీగా నేటివ్ ప్లేస్కి వెళ్ళిపోతారు. ఇది నేను లక్ష్మణుడితో వెళ్ళడం స్వప్నేన మయా దృష్ట, స్వప్నంలో చూడబడింది. రామో విష్ణు పరాక్రమ, రాముడు విష్ణు పరాక్రమంతో ఉండడం చూచాను. సందేహం లేదు, అతడే విష్ణువు. నహి రామో మహాతేజా శక్యా చేతుం సురాసురైహి. రామ మహాతేజా సురాసురైహి జేతుం న శక్యః అన్నది. రాముడు దేవదానవులంతా కలిసి ఒక్కటయ్యెదిరించిన యుద్ధంలో ఓడిపోడు. వీళ్ళందరూ కలిసి ఆయన ఏమీ చేయలేరు, మహాతేజస్సు కలిగిన వాడు, పరాక్రమవంతుడు, ఈ రాక్షసులేం చేయగలుగుతారు, దేవదానవులే జయించలేని అపూర్వమైన పరాక్రమం కలిగిన రాముణ్ణి మన రాక్షసులు ఆయన సిగ పువ్వు కూడా కదల్చలేరు. స్వర్గానికి వెళ్ళినా మరో లోకానికి వెళ్ళినా మన వాళ్ళని రాముడి చేతుల్లోంచి రక్షించే వాళ్ళు ఒక్కళ్ళు లేరు. మన వాళ్ళు పరమ పాపాత్ములు. రాముడు శుభం పొందుతాడు, సీతారాముల సంయోగం తప్పదు. మన వాళ్ళకి అది చెబుతాను, వాళ్ళు కల్లోకి వచ్చారు. రావణుడు ముందు కనపడ్డాడు. ఎలా కనపడ్డాడు? ఒకచోట బాగా నువ్వులు నూనె పోశారట. ఆ నువ్వుల నూనెలో పడిపోయి ఆ నువ్వుల నూనె తాగుతూ హేహేహే అని నవ్వుతూ, వెకిలి నవ్వు నవ్వుతూ, మధ్యలో గోక్కుంటూ, తల ఏడుస్తూ నూనె తాగుతూ కనబడ్డాడు. కలలో నువ్వుల నూనె కనబడినా, శని కనబడినా, నువ్వుల నూనె తాగుతున్నట్టు కలొచ్చిన, ఒంటికి నూనె మర్దనా చేసుకున్నట్టు కలొచ్చిన వాడికి మరణగండం ఉందని శాస్త్రం. ఎప్పుడు కల్లో నూనె కనపడకూడదు, మహాభయంకరమైన దోషాలు అదొకటి. అలా ఎవరికైనా కలొస్తే మర్నాడు వెంటనే 108 ప్రదక్షిణలు నవగ్రహాలకి చేసి శనికి తైలాభిషేకం చేయించండి అని బృహస్పతి ఎప్పుడో చెప్పేశాడు. ఇక మీద గుర్తుపెట్టుకోండి అనమాట, కలలో నూనె వచ్చిందంటే, నూనె ఒంటికి పూసుకున్నట్టు వచ్చిందంటే, లేక తాగినట్టు వచ్చిందంటే, లేక నూనె గుంటలో పడిపోయినట్టు వచ్చిందంటే, కిక్కులు మరకుండా మర్నాడే పరిగెత్తుకొచ్చేయటమే. నవగ్రహాలయానికి వెళ్ళిపోయి 108 ప్రదక్షిణలు చేయటం, ఆపై శనికి తైలాభిషేకం చేయటం. మాకు కాళ్ళల్లో రాడ్లున్నాయండి, మాకు బ్యాడ్డండి, మేము కదలలేమండి, ప్రదక్షిణ చేయలేమంటే, ఓపిక లేనివాడు ప్రదక్షిణ చేయకపోయినా పర్వాలేదు, తైలాభిషేకం మాత్రం కుర్యాత్ చేసి తీరాలి. ఎందుకంటే చెప్పాడు అక్కడ పొంగు అనగా కుంటివాడు, కుంటివాళ్ళకి ప్రదక్షిణ చేయడం కుదరదు. ఆరోగ్యం బాగా లేని మానవులకి శరీరముతో శ్రమ చెయ్యలేనప్పుడు శరీర సంబంధమైన ప్రదక్షిణాదులు ఆపి కేవలం అభిషేకం మాత్రం చేసుకుంటే చాలు. రావణుడు అలా నూనె తాగుతూ కనబడ్డాడు. రక్తవాసాహ పిబన్మత్తః కరవీరకృతస్రజః విమానాత్ పుష్పకాదద్య రావణః పతితో భువి. ఎర్రని బట్టలు కట్టుకున్న మన నల్లని రావణుడు అసలే నల్లగా ఉంటాడు, మన మామూలు నలుపు కాదు, ఇక గౌడు గేదికి ఆయనకి తేడా లేదు. అంత నల్లగా ఉన్న ఆయన ఎర్రని బట్టలు కట్టుకుని కరవీరకృతస్రజ గన్నేరు పూల దండ మెడలో వేసుకుని పోయి, అది కూడా కరవీరం అంటే గన్నేరు, గన్నేరు పువ్వులతోటి మాల వేసుకుని మెడలో విమానం నుంచి కింద పడ్డాడు. పుష్పక విమానము నుండి ఢామని కింద పడ్డం చూశాను. బలిచ్చే ముందు పూర్వకాలంలో గన్నేరు పువ్వులు మెడలో వేస్తారు, అందువల్ల కలలో గన్నేరు పువ్వుల దండ వేసుకోవడం మంచిది కాదు. మల్లె పువ్వుల దండ వేసుకున్నట్టుగా కలొచ్చిందంటే శుభం. ఎర్రని మందార పువ్వులు కానీ, లేదా ఇంకేమైనా బాగా ఎర్రగా ఉన్న పువ్వులు కానీ, ముఖ్యంగా గన్నేరు పువ్వులు కానీ, ఇవి దండకుచ్చి మెడలో వేసుకుని మనం కల్లో తిరుగుతున్నట్టు కలొచ్చిందంటే వాడికి చాలా గండం ఉందని అర్థం అన్నమాట. వాటన్నిటికీ కూడా ప్రాయశ్చిత్తాలు ఉన్నాయి, పైగా ఎర్ర బట్టలు. ఇవన్నీ కట్టుకుని విమానం నుంచి కింద పడ్డాడు వాడు, పుష్పక విమానం నుంచి. కాబట్టి వీడు 2-3 నెలల్లో మరణం సంభవిస్తుంది రావణునికి. కృష్యమాణ స్త్రియాదృష్టో ముండ కృష్ణాంబర పునః. ఇంతలో ఏం జరిగిందిట, ఒక నల్లని బట్ట కట్టుకున్న ఒక స్త్రీ వచ్చింది. ఆ స్త్రీ పూర్తిగా నల్లని బట్టలు కట్టుకుంది, శని బట్టలు కట్టుకుని, గుండు బాగా కొట్టించుకుని, ఆవిడ కూడా గుండు అనమాట, గుండూరాణి గారు నల్లని బట్టలు కట్టుకుని గాడిదలు పూంచిన రథం తీసుకొచ్చింది. ఆవిడ ఈ రావణాసురుడి మెడకి ఒక తాడు వేసి గుర్రును ఈడ్చుకుపోవడం మొదలెట్టింది. రావణుని మెడలో ఎర్రని దండ వేసి, ఒళ్ళంతా ఎర్రని గంధం పూసి, రక్తచందనం పూసి, రక్తవర్ణంలో ఉన్న పువ్వుల దండ వేసి వాడి మెడకు తాడేసి వాడిని ఈడ్చుకుపోవడం మొదలుపెట్టింది. దక్షిణం దిక్కుకేసి అది చూచాను. ఆవిడ మృత్యుదేవతే. కల్లో గుండుతో ఉన్న స్త్రీలు అస్సలు కనపడకూడసమా? అసలు కలలో గుండుతో ఉన్న మనిషి కనబడితేనే ప్రమాదం అన్నారు. ఒక్క శంకరాచార్యుల వంటి గురువులు అయితే పర్వాలేదు, కానీ తక్కిన మనుషులు ఎవరైనా ముండనంతో, శిరోముండనంతో కనబడితే కొంత దోషం. అందులో స్త్రీలు గుండు చేసుకుని, నల్లని బట్టలు కట్టుకుని, ఎర్రని దండలు వేసుకొచ్చారంటే మాత్రం భయంకర అపమృత్యువు రాబోతున్నది. అటువంటి వాళ్ళు 9 శుక్రవారములు వెంటనే అమ్మవారికి అర్చన చేసి తీరాలని బృహస్పతి చెప్పాడు. కల్లో ఇలాంటి వస్తే 9 శుక్రవారములు ఉదయం పూట అమ్మవారికి కుంకుమ పూజ చేసుకుని ఆ పూజ కుంకుమ ధరిస్తే ఆ స్త్రీలకి గండాలు రావు, వైధవ్యం రాదు. పిబం స్థైలం ಹಸನ್ ನೃತ್ಯನ್ ಭ್ರಾಂತಚತ್ತಾಕುಲೇಂದ್ರಿಯ ಗರ್ಧಭೇರೇ ಯಯೂ ಶೀಘ್ರಂ ದಕ್ಷಿಣಾಂ ದಿಶಮಾಸ್ಥಿತ. ಎಂತಲೋ ಮನ ವಾಳ್ಳಂತ ರಾಕ್ಷಸುಲು ರಾವಣನಿತೋ ಕಲಿಸಿ ತೆಗೆ ತಾಗುತ್ತೂ, ಏಮಿಟಿ ಪೈಗಾ ನೂನೆ, నువ్వుల నూనె తాగుతూ హసన్ నవ్వడం మొదలెట్టారు. వెకిలి నవ్వులు నవ్వడం మొదలెట్టారు. మన వాళ్ళు అంతా కలిసి అంతలోనే తాగుతున్న వాళ్ళు, నవ్వుతున్న వాళ్ళు నృత్యం నృత్యం చేయడం మొదలెట్టారు. డిస్కో డాన్సులు. భ్రాంత చిత్తాకులేంద్రియ పిచ్చి పట్టినట్టు తిరగడం మొదలెట్టారు. అప్పుడప్పుడు ఎందుకో మానవులకు పిచ్చి వస్తే చూడండి, సెల్ ఫోన్లు ఢామను కొట్టేయడాలు, కింద పడిపోవడాలు చేస్తారు. అలా పిచ్చి ఎక్కినట్టుగా మెడలో ఉన్న దండలు తెంచేయటం, పక్క వాడిని కొట్టేయటం, బుర్ర గోక్కోవడం, కింద పడిపోవడం, వెకిలి నవ్వులు నవ్వడం, పిచ్చపాట్లు పాడటం, ఇవన్నీ చేస్తున్నారట. భ్రాంత చిత్త ఆకులేంద్రియ ఈ విధంగా మనస్సు అంతా వికలమైపోయి పిచ్చి వాళ్లల్లా ప్రవర్తిస్తూ నూనె తాగుతూ నవ్వుతూ నృత్యం చేస్తూ గాడిదల మీద ఎక్కి వెళ్ళడం మొదలుపెట్టారు. రావణాసురుడు గాడిద మీద ఎక్కి దక్షిణం దిశకు వెళ్ళడం నేను చూశాను. దక్షిణం దిక్కు పైగా గార్ధభం మీద ఎక్కి పునరేవ మయా దృష్టో రావణో రాక్షసేశ్వర. ఎంతలోనే రావణాసురుడు మళ్ళీ ఇంకో రకంగా కనబడ్డాడు. ఈసారి తల్లకిందులుగా కింద పడిపోయాడు ఆకాశం నుంచి. ఎక్కడి నుంచి? గాడిద మీద ఎడుతున్నాడు కదా, ఆ గాడిద వాడిని కింద పారేసింది, తల్లకిందులుగా పడిపోయాడు. భయంతో ఏడుస్తున్నాడు భూమి మీద పడిపోయి. ఎంతలోనే భయంతో ఆర్తుడై మదమెక్కి విక్వలుడై ఉన్మత్తహాయవ పిచ్చివాళ్ళ అయిపోయి బట్టలలా ఇప్పి పారేసేట. దిగ్వాస గొట్లిప్పేసుకున్నాడు పిచ్చెక్కి. ఆ తర్వాత దుర్వాక్యం ప్రలపన్ బహుహు, ఏం మాట్లాడాడు పిచ్చివాగుడు. దుర్వాక్యములు అంటే బండభూతులు తిట్టాడు అనలేక ఆ మాట అన్నారన్నమాట. నోటికొచ్చినట్టు తిట్టడం మొదలెట్టాడు, ప్రలాపం చేశాడు. అక్కడ దుర్గంధముతో సహించడానికి వీలు కాని ఘోరమైన నల్లని మలమూత్రములు రొచ్చుగుంట ఉన్నది. ఉత్తి మలం ఒంటికి పూసుకుంటే చాలా మంచిది, కానీ డ్రైనేజీ గుంట ఉండి అందులో నానా రకాల చెత్త ఈ ఎంగిలాకులు పారేసినటువంటి గుంట, ఆ గుంటలోకి మనం పడిపోయినట్టు కలరావకూడదు. కేవలం మలం కాకుండా రకరకాలైన ఎంగిలాకులు, ఎంగిలి నీళ్లు, ఇంకా స్నానం చేయగా బయటకు వచ్చినటువంటి నీళ్లు, చెత్త చెదారంతో నిండినటువంటి, పూర్వకాలంలో ఇళ్లలో చెత్త గుంటను పెట్టేవారు, అందులో వేసేవారు. ఆ గుంటలో పడిపోయినట్టు కలొచ్చింది. అందులోకి వెళ్ళి అది తినడం మొదలెట్టాడు వాడు. అంటే వీడు తొందరలో భయంకరమైన అపమృత్యువుని పొందబోతున్నాడు. ఇక ఆ తర్వాత దక్షిణం దిక్కుకేసి మళ్లీ ప్రయాణం మొదలెట్టాడు. ఆ కర్దమం నుంచి బయటకు వచ్చి, ఆ బురద గుంటలోంచి బయటకు వచ్చి దక్షిణం దిక్కుకి ప్రయాణం మొదలెట్టాడు. ఆ సమయంలో ఎర్రని శరీరము కలిగిన మరొక ఆవిడ వచ్చింది. ఎర్రని బట్టలు కట్టుకుని వీడి మెడకు తాడేసి గొరగొరగొరగొర ఈడ్చుకుపోవడం మొదలుపెట్టింది. కాళీ అంటే నల్లగా భయంకరంగా కాళికలం ఉన్నదనమాట. కర్దమలిప్తాంగి, ఒళ్ళంతా బురద పూసుకున్నది. అటువంటి ఆవిడ దిశం యామ్యాం ప్రకర్షతి, దక్షిణం దిక్కుకి ఈడ్చుకుపోతోంది రావణుణ్ణి. ఇదంతా నేను చూచాను. ఆ తర్వాత కుంభకర్ణుని చూచాను. వాడు కూడా ఇలాగే ఎర్రని బట్టలు కట్టుకుని నల్లని స్త్రీ చేత దక్షిణం దిక్కుకి ఈడ్చుకుపోబడుతున్నాడు. ఇప్పుడు రావణాసురుడు కొడుకులు కనబడ్డారు. వీళ్ళంతా గుండులు జయించుకుని తైలం తాగుతూ వరాహేణ దశగ్రీవః, పంది మీద ఎక్కాడు దశగ్రీవుడు రావణుడు. శింసుమారేణ చేంద్రజిత్తు, మొసలి మీద ఎక్కాడు ఇంద్రజిత్తు. మొసళ్ళలో కూడా శింసుమారం అంటే ఒక పిడక మొసలని, కొన్ని మొసళ్ళు ఒక రకమైన ఎండుకట్టెల్లా కనపడతాయి, ఎండుకట్టెల్లా కనబడేటటువంటి మొసళ్ళని శింసుమారములు అంటారు. అటువంటి మొసలి మీద ఎక్కాడు ఇంద్రజిత్తు. ఉష్ట్రేణ కుంభకర్ణశ్చ, ఒంటి మీద ఎక్కాడు కుంభకర్ణుడు. ఈ ముగ్గురు కూడా బలే వాహనం, ఒకడు గాడిద, ఒకడు మొసలి, ఒకడు ఒంటి, ఎక్కి దక్షిణం దిక్కుకి ప్రయాణం చేయడం మొదలుపెట్టారు. ఇంతమంది మధ్యలో ఒక్క ఆయన మాత్రం లంకానగరంలో సుఖంగా కనబడ్డాడు. ఏకః తత్ర మయా దృష్టః శ్వేతఛత్రః విభీషణః. ఒక్క విభీషణుడు మాత్రం తెల్లని గొడుగు నెత్తి మీద పెట్టుకుని వెడుతున్నాడు. ఓ పరిచారకుడు వచ్చి గొడుగు పెట్టాడు విభీషణుడికి, అది తెల్లగొడుగు. కలలో తెలుపు రావడం చాలా మంచిది. అందులో తెల్లగొడుగు పెట్టినట్టు వచ్చిందంటే లంకానగరానికి భవిష్యత్తులో ఆయన రాజుగా పోతున్నాడు అని అర్థం. మీకు ఎవరికైనా తెల్లో కల్లో తెల్లగొడుగు వేసుకున్నట్టు వచ్చిందంటే భలే పదవి వస్తుందండి బాబు, ఏదో కార్పొరేటరో మేయరో లాయరో ఏదో ఒకటి అవుతాను మొత్తం మీద. శుక్లమాల్యాంబరధర, తెల్లని బట్టలు కట్టుకుని తెల్లని దండలు వేసుకొని శుక్లగంధానులేపన తెల్లగంధం పూసుకొని నృత్యము చేస్తూ పాటలు పాడుతూ శంఖాలు వాయిస్తున్న బ్యాండ్ మేళం వాళ్ళు కూడా వస్తూ ఉండగా ఆయన ప్రయాణం చేశాడు విభీషణుడు. ఆయన ఒక్కడే స్వచ్ఛంగా ఉన్నాడు. ఆయనకి ఎదురుగుండా నాలుగు దంతములు కలిగిన ఐరావతం వంటి ఏనుగు వచ్చింది. ఆ ఏనుగు మీద ఎక్కాడు ఈయన. మామూలు ఏనుగు కాదు, శైల సంకాశం కొండంత ఎత్తుందా ఏనుగు. ఏకంగా ఆకాశంలో మేఘాలను తాకుతోంది. ఆ ఏనుగు మీదకి విభీషణుడు ఎక్కాడు. అప్పుడు విభీషణుని దగ్గరికి నలుగురు మంత్రులు వచ్చారు. ఆ మంత్రులు నలుగురికి కూడా చెయ్యూతనిచ్చి విభీషణుడు అదే ఏనుగు ఎక్కించుకున్నాడు. అంటే విభీషణుడితో ఎప్పుడు నలుగురు మంత్రులు ఉంటారు వాళ్ళు. చతుర్భి సచివై సార్థం, నలుగురు మంత్రులతో పాటు ఏనుగెక్కి వైహాయసముపస్థిత. వైహాయసం అంటే ఆకాశ వీధి, ఆకాశ వీధిలో ఎగురుతున్నాడు ఆయన. చూసారు ఈ కళ, కేవలం రెండు నెలల లోపే, ఎక్కువ కూడా అవల, రెండు నెలల తర్వాత రాముడు ఎలాగో అరణ్యవాసం పూర్తయిపోయింది, రావణవధ అయిపోయింది. ఈ లోపే యుద్ధానికి వెళ్లే ముందే విభీషణుడు సరిగ్గా ఆ నలుగురు మంత్రులతోటే ఆకాశంలో రాముడి దగ్గరకు వచ్చాడు. రాముడు రావణుడు బతికొండగానే సముద్ర తీరంలో నీకు పట్టాభిషేకం చేసేసానన్నాడు ఆయన. ఇంకా ఎలక్షన్ అవల, డిక్లేర్ చేసేసాడు ఆయన. అది గొప్ప కళ అంటే, అద్భుతమైన స్వప్నాలు ఇవి. ఇందులో భరతుడికి ఒక స్వప్నం ఇలాగే వస్తుంది. మేనమామ ఇంటికి వెళ్ళగా అయోధ్యాకాండలో, అది నిజమైంది, వాళ్ళ నాన్నగారు చచ్చిపోయారు ఆ కళ వల్ల. ఇక్కడ త్రిజటా స్వప్నం. స్వప్నములు అత్యద్భుతం అండి. ఇవేమి ఫలితం లేకుండా ఉండడం అనేది అసంభవం. కొన్ని కొన్ని కళలు ఆరోగ్యంగా ఉన్నప్పుడు, మనం సుఖంగా ఉన్నప్పుడు, గాఢంగా నిద్రపోయినప్పుడు వచ్చిన కళలు గ్యారంటీగా ఫలిస్తాయి. నేను చూశాను అలాంటి కళలు ఫలించడం అన్నమాట. నాకు ఒకసారి కాలికి గండపిండేరం వేసినట్టు కళ వచ్చింది 1999 నైమిశారణ్యంలో పురాణం చెబుతున్నప్పుడు. ఆ నైమిశారణ్యంలో భాగవత సప్తాహం చేస్తుండగా కాలికి గండపిండేరం వేసినట్టు వచ్చింది. కరెక్ట్గా 2004 మే నెలలో, ఇదే మే 10 నాడు నాకు గండపిండేరం వేశారు. ఆశ్చర్యం అన్నమాట. సరిగ్గా 5 తర్వాత కళ ఫలించింది. మీరు మర్చిపోయాను మీకు చెప్పడం, చాలామంది విడివిడిగా అడుగుతున్నారు రోజును శ్రీలంక రావడానికి. శ్రీలంక రావడానికి ముందు మీకు పాస్పోర్ట్ ఒకటి ఉండాలి, అది విదేశీయానం. కాబట్టి పాస్పోర్ట్ లేకుండా మనకు మళ్ళీ రైల్లో వెళ్ళిపోయినట్టు కుదరదు. పాస్పోర్ట్లు ముందు రెడీ చేసుకోండి. ఎట్టి పరిస్థితుల్లో సెప్టెంబర్లో చివరి వారంలో పెడతాం. విమానం టిక్కెట్లు ఎటువంటివంటే, ఈ రోజున్న టికెట్ రేపు ఉండదు. రైలు టికెట్లకు ఫిక్స్డ్ అమౌంట్ ఉండదు. అది నిక్ ఆఫ్ ద మూమెంట్లో పెడితే ఒకేసారి 50,000 కూడా టికెట్ ఉండొచ్చు. ప్రస్తుతం మాత్రం సెప్టెంబర్లో 13,500 ఎంతో ఉంది. అది రేపటికి మళ్ళీ మారిపోతూ ఉంటుంది. కాబట్టి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఆలస్యం లేకుండా, పాస్పోర్ట్ ఉన్నవాళ్ళు వాళ్ళ పాస్పోర్ట్ యొక్క ఫోటోస్టాట్ కాపీ అది ఇస్తే మా పీఠం తరపున ఆర్గనైజర్ గారు వస్తారు, అందరం కలిసి వెడదాం. వీలుంటే కాదు, కాస్త రిక్వెస్ట్ చేసినా హరిప్రసాద్ గారిని కూడా పట్టుకుపోదాం, అందరం చూద్దాం. మరి దైవానుగ్రహం అది అందరం ఒకసారి చూస్తే. నా కోరిక ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పినవన్నీ నేను ఆల్రెడీ 2 చూశాను. అశోకవనం, ఆ నది, ఆ నది దగ్గర ఆంజనేయుడు అక్కడ అమ్మను చూడడం, అక్కడ అందులో అడుగు పెట్టడం, అలాంటి చోట కాసేపు చూస్తే మన వీళ్ళు పెట్టి ఎంతో లాభం అన్నమాట. అత్యద్భుతం అది. మళ్ళీ నాకు ఈ క్షణమే అశోకవనదంతా కనబడుతుంది, లంకంతా అన్నమాట. ఇప్పుడు నలుగురు మంత్రులతో కలిసి ఈ మహానుభావుడు ఒక్కడు ఆకాశంలో ఎగరడం చూశాను. సమాజశ్చ మయా దృష్ట గీతవాదిత్ర నిస్సనహ. ఇంకా మన మిగతా రాక్షసులంతా కలిసి గుంపులు గుంపులుగా పిచ్చిపాట్లు పాడుకుంటూ రక్తం తాగుతూ నూనె తాగుతూ కళ్ళు తాగుతూ ఎర్రని దండలు వేసుకుని ఎర్రని బట్టలు వేసుకుని ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారు. ఇంతలోనే కొంతమంది ఆ మత్తులో మైకల్లో గొడ్డలు ఇప్పుడు తిరుగుతున్నారు. దిగంబరంగా కల్లో కనపడ్డాడంటే వాడికి పతనం తప్పదు అని శాస్త్రం. అలా కనపడుతున్నారు వాళ్ళు. ఇంతలో హఠాత్తుగా కలలో పెద్ద విస్ఫోటనం కనపడింది. గుర్రాలతో ఏనుగులతో ఉన్న లంకా నగరమంతా విరిగి మొక్కలై భగ్న గోపుర తోరణ అన్నాడంటే, విరిగిపోయిన గోపురాలతో ధ్వజస్తంభాలతో సాగరే పతితా దృష్ట సముద్రంలో పడిపోవడం చూశాను. మొత్తం లంకంతా కూడా భూకంపానికి కూలిపోయినట్టు కూలిపోయి సముద్రంలో పడిపోయింది. అది నేను చూశాను. ఇంకొక తమాషా జరిగింది, అది మరికొద్దిసేపట్లో ఆ కళ ఫలించబోతుందన్నమాట. లంకా దృష్ట మయా స్వప్నే రావణేన అభిరక్షిత దగ్ధ రామస్య దూతేన వానరేణ తరస్విన. ఓ మంచి వానర దూత, ఒక వానరుడు వచ్చాడు, రామదూత. నేను రామదూతని, రామదాసుని అని చెప్పుకున్నాడు. అలా చెప్పుకున్న ఒక వానరుడు ఒక పండు కోతి నా కల్లో కనబడ్డాడు. ఆయన హఠాత్తుగా విజృంభించి మొత్తం లంకానగరం అంతా తన తోక కొన్న నిప్పుతో తగలబెట్టేశాడు. దగ్ధ అని చెప్పేసింది ఆవిడ. లంక అంతా తగలబడిపోయింది. ఎంత చూసినట్టు చెప్పేసిందండి ఆవిడ. ఆవిడ వంకతోటి జరగబోయేదంతా రాక్షస స్త్రీలకి ముందే తెలిసిందనమాట. రామస్య దూతేన వానరేణ తరస్సిన లంకా మయా దగ్ధ దృష్ట. ఒక రామదూత చేత లంకానగరం అంతా తగలబెట్టబడ్డం నేను కలలో చూచాను. తెల్లవారుజామున వచ్చిన ఈ కల నిజమైపోతుంది సుమ. అందులో కల్లో కోతి కనబడితేనే మహాదోషం అంటారు. లంకలో కోతి కనబడింది అంటే లంకకి పతనం తప్పదు. శాఖామృగ శాస్త్రగణయ నిషిద్ధ. పిల్లి, కోతి, ఒంటె, మొసలి, పంది ఇవి కల్లో వచ్చాయంటే మృత్యుగండాలు వస్తాయి, నష్టమని పేరు. ఆవు, ఎద్దు, ఏనుగు ఇలాంటివి కల్లోకి వస్తే పరమ పవిత్రం. తామర పువ్వులు, కలుగు పువ్వులు కల్లోకి వచ్చాయంటే మంచి శోభ, ఇల్లంతా ఎప్పుడు కళకళలాడుతూ ఉంటుంది. ఇదేమిటో, కోతి కల్లోకి వచ్చింది, లంకను తగలబెట్టింది అన్నదామె. హిత్వా శైలం ప్రనృత్తాశ్చ ప్రహసంత్యో మహాసనాహ లంకాయాం భస్మరోక్షాయాం ప్రవిష్ట రాక్షసస్తయః. ఇంకా పెద్ద పెద్ద శరీరాలతో కళేబరాలతో తెగతాగి మత్తెక్కినటువంటి మన రాక్షసులు ఈ పొట్టలన్నీ ఊపుకుంటూ లంకానగరం అంతా చూశారు. ఆ సమయంలో వాళ్ళల్లో కొందరిని చంపాడు ఆ కోతి, కొందరిని తగలబెట్టాడు. రాక్షసుల యొక్క ధ్వంసం చూశాను. కుంభకర్ణాదులు, రాక్షస పొంగువులంతా ఎర్రని బట్టలు కట్టుకుని ప్రవిష్ట గోమయ్యక్రది ఆవు పేడున్న ఒకనొక గోతిలో దిగిపోయి ఆ పేడ తినడం మొదలుపెట్టారు. ఆ తర్వాత బయటకు వచ్చి ఏడవడం మొదలుపెట్టారు. అయ్యో, లంకానగరంలో ఏ మూల చూచినా అపశకునాలే కనపడుతున్నాయి కలలో నాకు. ఏ రకంగా చూచినా ఈ లంకానగరానికి ఒక శోభ లేదు. కొద్ది రోజుల్లో ఇది ధ్వంసం అయిపోతుంది, పునర్నిర్మాణం అవుతుంది. ఇది సీతను చూచారా ఆ పరమ సాధ్వీమణిలో? ఆమెలో ఎక్కడైనా దుఃఖాలు అనుభవించవలసిన లక్షణాలు ఉన్నాయా? అన్నీ సుఖాలు అనుభవించవలసిన లక్షణాలే. కానీ దురదృష్టం ఏమిటంటే ఈవిడ ముఖం కొంచెం కళ్ళు దగ్గర పాలిపోయి ఉన్నది, అందుకే కష్టాలు అనుభవిస్తోందని నాకు అనిపిస్తున్నది. ఈ క్రూరమైన అపవిత్రమైన స్వప్నం ద్వారా సీతకి విజయం తప్పదని, మన వాళ్ళకి పతనం తప్పదని నాకు ఎప్పుడో తెలిసిపోతున్నది. ఇదిగో ఆనాడు నిజంగా రామచంద్ర ప్రభువు వచ్చి ధనుష్టంకారం చేసి లంకానగరాన్ని నాశనం చేస్తున్నప్పుడు, మన వాళ్ళందరూ చచ్చిపోయినప్పుడు మనల్ని కాపాడేది ఈ సీత తప్ప ఎవ్వరూ లేరు. ఇంకా మనల్ని ఎవరూ కాపాడలేరు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఆవిడ ఏడి పెంచడం మాని ఆవిడ మంచి చేసుకుంటే మనం మునిగిపోకుండా బతుకుతాం. నా మాట వినండి. ఇదిగో చూడండి, రాక్షసులు ఘోరావస్థకి విడతారు. ఘోరావస్థకి విడుతున్నప్పుడు మనం కూడా వాళ్లతో కలిసి ఏదో దరిద్రపు మరణం పొందబోతున్నాం. నా ఎడం చెయ్యి కొంచెం అదురుతున్నది అంటే మనకి శుభం కలుగుతుంది. మీలో సీతను ఇప్పటికే పెట్టరాని బాధలు పెట్టిన వాళ్ళు ఉన్నారు, ఒక్క నమస్కారం చేయండి చాలు, ఆవిడ ప్రసన్నురాలైపోతుంది. సీత చాలా మంచిదని చెప్పింది ఆవిడ. ప్రణిపాత ప్రసన్నాహి మైథిలి జనకాత్మజ అలమేష పరిత్రాతుం రాక్షస్యో మయతో భయాత్. ఈ మైథిలి, ఈ జనకపుత్రిక ఒక్కసారి అలా నమస్కారం చేస్తే ప్రసన్నురాలైపోతుంది. ఈ తల్లి ఒక్కతే మన రాక్షసుల్ని, ముఖ్యంగా మన స్త్రీలని భయంకరమైన కష్టం నుంచి కాపాడుతుంది. దుర్మరణం పొందకుండా మనల్ని కాపాడేది ఈ తల్లి మాత్రమే. చిన్న నమస్కారం చెయ్యండి, ఏమీ లేకపోయినా కాపాడుతుంది ఆవిడ. నమస్కరిస్తే మనల్ని సంస్కరిస్తుంది. చూశారా, ఈ విశాలాక్షి నకించిదు ఉపలక్షయే, ఎక్కడ ఈవిడ శరీరంలో లోపం లేదు. విరూపమపి చాంగేషు సుసూక్ష్మమపి లక్షణం. సూక్ష్మంగా పరిశీలిస్తే కొంచెం ముఖం దగ్గర రంగు పోయి పాలిపోయి ఉన్నది, అది తప్ప ఇంకెక్కడా లేదు. ఛాయ వైగుణ్య మాత్రంతు. ఛాయ అంటే ఆవిడ శరీరంలో కాంతి, కొంచెం కాంతి తక్కువగా ఉంది, అందుకే దుఃఖం అనుభవించింది. రాక్షసేంద్రులకి వినాశనం తప్పదు, ఈమె భర్తకి లాభం తప్పదు అని అంటూ ఉండగానే హఠాత్తుగా ఈ సీతాదేవికి ఎడమవైపు ఈ కన్ను అదరడం మొదలుపెట్టింది. బాహురేఖ ప్రకంపతి ఎడమ చెయ్యి అదరడం మొదలెట్టింది. ఆడవాళ్ళకి ఎడమవైపు ఆరోగ్యంగా ఉన్నప్పుడు అదిరితే, పైత్యం ఉన్నప్పుడు కాకుండా ఈ ఎడం చెయ్యి, ఎడంకాలు, ఎడమ కన్ను అదిరిందంటే శుభాలు కలుగుతాయని అర్థం అన్నమాట. దక్షిణం వైపు అదిరిందంటే ప్రమాదం. మగవాళ్ళకి కుడివైపు అదిరితే శుభం అన్నమాట.
ಕರೇಣು ಹಸ್ತ ಪ್ರತಿಮಃ ಸದ್ಯಶ್ಚೋರುರನುತ್ತಮಃ ವ್ಯಾಪಮಾನಃ ಸೂಚಯತಿ ರಾಘವಂ ಪುರತಸ್ಥಿತಂ. ಓ ರಾಕ್ಷಸಿ ಮಣುಲು ವಿನಂಡಿ, ಆಡ ಏನುಗು ತೊಂಡಲ್ಲೋ ಉನ್ನ ಈ ಸೀತಾದೇವಿ ಎಡಮ ಚೆಯ್ಯಿ ಎಡಮಕಾಲು ಅಲಾ ಊರುವು ಒಣುಗುತ್ತಾಯಿ ಕಂಪಿಸ್ತುನ್ನಾಯಿ ಅನಗಾ ರಾಮುಡು ತೊಂದರಲೋ ವಚ್ಚಿ ಈವಿಡ ಚೆಯ್ಯಿನ ಚೇಪಟ್ಟಬೋತುನ್ನಾಡು. ಇಂಕ ಚೂಡಂಡಿ, ಈ ಚೆಟ್ಟು ಮೀದ ಓ ಪಕ್ಷಿ ಉಂದಿ. ಈ ಪಕ್ಷಿ ನಿಜಾನಿಕೆ ಅಕ್ಕಡ ಪಕ್ಷಿ ಅಂತ ಭರತ ಪಕ್ಷಿ ಅಂತಾರೆ. ತಲವಾರು ಸಮನ ಭರತ ಪಕ್ಷುಲು ಶುಭೋದಯಂ ತಿಳಿಯಜೇಸ್ತು ಕೋಸ್ತಾಯಿ. ಆ ಪಕ್ಷಿ ಒಟ್ಟು ಶಾಖಾ ನೆಲೆಯ ಉಂಡಿ ಕೂಸ್ತೋಂದಿ. ಪಕ್ಷೀಚ ಶಾಖಾ ನೆಲೆಯ ಪ್ರಹೃಷ್ಟ, ಕೊಮ್ಮ ಚವರ ಕೂರ್ಚುನಿ ಉನ್ನ ಒಕ ಪಕ್ಷಿ ಚಾಲಾ ಸಂತೋಷಂತೋ ಪುನಃ ಪುನಃ ಮಳ್ಳಿ ಮಳ್ಳಿ ಉತ್ತಮ ಸಾಂತ್ವವಾದಿ ಆವಿಡ ಮನಸ್ಸುಕಿ ಓರಡ ಕಲಿಗೇಟಟ್ಲುಗಾ ಮನಸ್ಸುಕೊನ್ನ ದುಃಖಂ ತೊಲಗಿ ಸಂತೋಷಂ ಕಲಿಗೇಲಾಗಾ ಸುಸ್ವಾಗತಾಂ ವಾಚ ಮುದೀರಯಾನಃ, ನೀಕು ಸುಸ್ವಾಗತಮು ಶುಭಂ ಕಲುಗ್ಗಾ ಕಾನಿ ಪಲುಗುತ್ತಿನಟ್ಟು ಕೂಸ್ತೋಂದಿ. ಓ ಚೆಟ್ಟು ಉಂದ ಅಕ್ಕಡ, ಆ ಚೆಟ್ಟೇ ಶಿವಸುಪ ವೃಕ್ಷಂ, ಚೆಟ್ಟು ಕಿಂತ ಸೀತ ಕೂರ್ಚುನುನ್ನದಿ. ಆ ಚೆಟ್ಟು ಕೊಮ್ಮ ಚವರ ಒಕ ಪಕ್ಷಿ ಉಂದಿ, ಆ ಪಕ್ಷಿ ಭರತ ಪಕ್ಷಿ. ಆ ಪಕ್ಷಿ ಭರತವಾಕ್ಯಂ ಯಾವನು ಬಲುಗುತ್ತೋಂದನ್ನಮಾಟ ಚೀಟಿಗೆ ಮಾಟಿಗೆ ಅದು ಕುಹು ಕುಹು ಅಂಟೂ ಉಂಟೇ ಆ ಕೋತ, ಸೀತಾ ನೀಕು ಶುಭಮವುತುಂದಿ, ನೀಕೆಪ್ಪುಡೂ ಕಷ್ಟಂ ಕಲಗದು ಅನಿ ಪಲುಗುತ್ತಿನಟ್ಟುಗಾ ಶುಭಂ ಪಲುಗುತ್ತಿನಟ್ಟುಗಾ ಅರುಸ್ತೋಂದಿ. ಚೂಚಾರಾ ಆ ಅರುಪುನು ಬಟ್ಟಿ ಈವಿಡಿಗೆ ಶುಭಮೇ. ಇಕ್ಕಡ ಸುಸ್ವಾಗತಾಂ ವಾಚ ಮುದೀರಯಾನಃ, ಚಾಲಾಮಂದಿ ಸ್ವಾಗತಂ ತರ್ವಾತ ಸುಸ್ವಾಗತಂ ಲೇದು ಅಂಟುನ್ನಾರೇ, ಆ ಮಾಟ ವಾಲ್ಮೀಕಿ ಪ್ರಯೋಗಂ. ಸು ಆಗತಂ ಅಂತೇ ಮಂಚಿ ರಾಕ, ದಾನಿಕಿ ಸ್ವ ಆಗತಂ ಸ್ವಾಗತಂ, ಸ್ವ ಅಂತೇ ತನ ಯೊಕ್ಕ, ಆಗತಂ ರಾಕ, ಸು ಸ್ವ ಆಗತಮನು ವಿಡದೀಯಾಲನ್ನಮಾಟ. ದಾನಿಕಿ ಮಂಚಿ ತನ ಯೊಕ್ಕ ರಾಕ, ತನಕಿ ರಾಬೋಯೇ ಒಕ ಗೊಪ್ಪ ರಾಕ ಅನ ಅರ್ಥಂ ಅನ್ನಮಾಟ. ಕಾಬಟ್ಟಿ ಈ ಪದಂ ಕೂಡ ಸಾಧುವೇ. ಈ ವಿಧಂಗಾ ಈಮೆ ಅನಗಾನೇ ಆ ರಾಕ್ಷಸ ಸ್ತ್ರೀಲು ಒಕ್ಕ ಕ್ಷಣ ಒಣಗಿಪೋಯಾರು. ಇಲಾ ಚೆಪ್ಪಿ ಕಲ ಆಪೇಸಿಂದಿ, ಇಂಕೆಂತಕಂಟೇ ಚೆಪ್ಪಡಂ ಅನವಸರಮನಿ. ಅಪ್ಪಟದಾಕ ಚಾಲಾ ದುಃಖಂತೋ ಉಂದಿಗೆ ಈವಿಡ ಭರ್ತ ಪೇರೆತ್ತಗಾನೇ ಸಿಗ್ಗೊಚ್ಚಿಂದಿಟ, ತನ್ನ ಭರ್ತನ ತಾನೇ ಪೊಗಿಡಿಂದಿ, ಅನ್ನಿ ಮಾಟಲು ಮಾತಾಡಿಂದಿ. ಎನ್ನಿ ಚೆಪ್ಪಿನಾ ಪೂರ್ವಕಾಲಲ್ಲೋ ಪತಿವ್ರತನ ಜಾತಿ ಉಂಡೇವಾರು. ವಾಳು ಏನು ಚೇಸೇವಾರಂಟೇ ಭರ್ತನ ಎವರನ್ನ ಪೊಗಿಡಿತೇ ಕೊಂಚೆಂ ಸಿಗ್ಗುಪಡೇವಾರಟ. ಅందుకనే అంటే ఆవిడ ఏం చేసింది, తతస్సా హ్రీమతి బాల భర్తుర్ విజయహర్షిత అవోచత్ యది తత్తథ్యం భవేయం శరణం హివః. వెంటనే ఆవిడ సిగ్గుపడిపోయింది. కొంచెం తలలో వంచుకొని భర్త విజయ వార్త వినగానే, మా ఆయనకి శుభం కలుగుతుంది, ఆయనకి విజయం లభిస్తుంది, లంకకి నాశనం అని ఈ త్రిదట స్వప్న వృత్తాంతం చెప్పి నన్ను ధైర్యపరిచింది, నా అధైర్యం తొలగించింది, నా భయం తొలగించింది, నన్ను సంతోషపెట్టింది. ఇప్పుడు నేను మీకు మాట ఇస్తున్నాను, ఈ త్రిజట చెప్పిన మాట నిజమే అవ్వాలి, ఆవిడ చెప్పినట్టుగా కల ఫలించాలి. అలా కల ఫలించాలి కానీ నా రాముడితో నాకు తిరిగి సంధానం అవ్వాలి కానీ మిమ్మల్ని సంపరిస్తానా, భవేయం శరణం హి వహ వహ, మీకు నేను అభయం ఇస్తాను, శరణిస్తాను, నా రాముడు మిమ్మల్ని ఏం చేయకుండా కాపాడతాను, మీరు నాకేం దండం పెట్టక్కర్లా, నేను మిమ్మల్ని రక్షించి తీరతానంది. ఆ మాట ఆవిడ నిలబెట్టుకుంది. చెప్పే సీత యొక్క మంచితనం అది, పాపాత్ముల్ని కూడా క్షమించే ఉదార గుణం. ఓ రెండు మూడు సార్లు మనకు కోపం వచ్చిందంటే మూడోసారి గడపెక్కనివ్వం, చీటికి బడికి కోపగిస్తాం. కానీ సీత తనని నిరంతరం చంపి తింటామని పీడించిన క్రూర జనులైన రాక్షస స్త్రీల మీద కూడా కరుణ చూపించింది. వెంటనే అందనమాట ఆవిడ, ఏమని, నా భర్త విజయవార్త విన్నాను, నాకు సంతోషం కలిగింది, ఈ కల నిజమైతే నేను మీకు ఏ గండం ఉండకుండా వరమిస్తున్నాను, మీకు శరణిస్తున్నాను, అభయమిస్తున్నాను అని ఆనందంతో పులకించిపోయింది. ఈ విధంగా క్షణకాలంలో అప్పటిదాకా ఉన్న భయంకరమైన ఆవేదన, ప్రాణం తీసుకుందామా చచ్చిపోదామా అని ఏడుస్తున్న ఆవిడికి భగవంతుడు త్రిదటా స్వప్న వృత్తాంతం అనే ఘట్టం ద్వారా స్వస్థత ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, ఆశ్వాసం, రాముడు వస్తాడనే నమ్మకం ఇచ్చాడు, శుభాన్ని కలిగించాడు. అందుకే ఈ సర్గకు ఒక ప్రత్యేకత ఉన్నది. జీవితంలో ఇక నాకు ఉద్యోగం రాదు, లేక ఉపాధి లేదు, లేదా ఇల్లు రాదు అని బాధపడుతున్న వాళ్ళు, ఇంకా కొన్ని పనులు ఉంటాయి, ఆ పనులు యావజ్జీవితం కష్టపడినా అవ్వని పనులు కొన్ని ఉన్నాయి,
అలాంటి పనులతో బాధపడుతున్న వాళ్ళు ఆ పనుల్లో విజయం పొందాలంటే 40 రోజుల పాటు రామాయణం సుందరకాండలో ఉన్న ఈ త్రిజటా స్వప్నవృత్తాంతం అనే సర్గ 27వ సర్గ అన్నమాట. ఇది రామాయణంలో సుందరకాండలో 27వ సర్గ. ఈ సర్గని 40 రోజుల పాటు ఉదయం పూట పారాయణ చెయ్యాలి. సీతారామ లక్ష్మణుల యొక్క పటం పెట్టుకుని దానికి ఏదైనా కొంచెం తీపి నైవేద్యం పెట్టి ఈ పారాయణ అయ్యాక ఆ ప్రసాదం ఇంటిల్లిపాది పక్క వాళ్ళు అందరూ పంచుకు తింటే అటువంటి వాళ్ళకి 40 రోజుల తర్వాత కార్యసిద్ధి అయి తీరుతుంది. ఉమాసంహితలో ఉంటాయి ఇవన్నీ. అందులో పార్వతికి శివుడు చెప్పాడనమాట, కార్యసిద్ధికి రామాయణ పారాయణ, సకల కార్యసిద్ధికి రామాయణ పారాయణ అనేది అంతా ఉమాసంహిత. పార్వతీ పరమేశ్వరుల సంభాషణలో పార్వతి పరమేశ్వరుణ్ణి రామాయణంలో ఏ ఘట్ట పారాయణ వల్ల ఏ ఫలితాలు వస్తాయని అడిగితే అందులో ఇది చెప్పాడనమాట. క్లిష్టమైన పనులు, ఇంకా అవ్వవనుకున్న పనులు అవ్వాలంటే ఈ సుందరకాండలోని 27వ సర్గ చెయ్యాలి అని. ఒక కుర్రాడు టెంపరీ పోస్టులో ఉద్యోగంలో ఉండేవాడు. వాడు నా దగ్గరకు వచ్చాడు, తెల్లారితే ఉద్యోగం తీసేస్తారు, వెంటనే ఇది పారాయణ చేశాడండి నేను చెప్పినట్టుగా. మీకు ఆశ్చర్యం, హాయిగా స్కేల్తో పనిచేస్తున్నాడు ఇప్పుడు, మంచి ఒక ప్రముఖమైన టీవీ ఛానల్లో, అంటే పేర్లు చెప్పం మేము అలాగా. ఇలా ఎంతోమందిని నేను చూశాను, కాబట్టి ఈ పారాయణ చేసుకుంటే మీకు సకల కార్యసిద్ధి కలుగుతుంది. మళ్ళీ రేపు యథాప్రకారంగా 6:30 తక్కిన ఘట్టాలతో రేపు సంక్షిప్త రామకథ అపూర్వ ఘట్టం, అది వింటే రామాయణం అంతా విన్నట్టే, దాంతో కలుసుకుందాం. అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.